శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పదకొండవ అధ్యాయం. శ్రీ సాయి మహిమా వర్ణన. శ్రీ సాయిబాబా ప్రభావ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో బాబా సన్నని చెక్కబల్ల మీద పడుకోవటం, ఎవరికీ కనిపించకుండా ఎక్కటం దిగటం అవగాహన కందని వారి కుశలత గురించి చెప్పబడింది. హిందువులు గాని ముస్లింలు గాని ఇద్దరితోనూ సమదృష్టితో వ్యవహరించటం గురించి కూడా చెప్పబడింది. ఎవరికోసం జీవితకాలమంతా నిరీక్షించాలో ఆయన ఆ షిరిడీ ప్రజల పూజ్య దైవం అయ్యారు. ఇప్పుడేమనిపిస్తోందంటే, మాధుర్యం తొణికిసలాడే కథలతో అలంకరించబడిన 11వ అధ్యాయాన్ని దృఢభావంతో శ్రీ సాయి చరణాలకు అర్పిద్దాం. అందువల్ల బాబా సగుణ రూపాన్ని గురించిన ధ్యానం జరుగుతుంది. రుద్రపారాయణ అంటే యజుర్వేదంలోని రుద్రాధ్యాయమనే పేరుగల ప్రసిద్ధ మంత్ర సముదాయం 11 సార్లు జరుగుతుంది. బాబాకి పంచమహాభూతాల మీదున్న ఆధిపత్యం ప్రామాణికంగా తెలుస్తుంది. ఆయన అద్భుత మహిమ తెలుస్తుంది. ఇంద్ర అంటే వర్షదేవత, అగ్ని, వరుణులు అంటే జలదేవతలు బాబా మాటలను ఎలా గౌరవించేవారో దాన్నిప్పుడు క్లుప్తంగా వివరిస్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయిబాబా సగుణ రూపం అంటే మూర్తీభవించిన పూర్ణ వైరాగ్యమే. అనన్య భక్తులకది విశ్రాంతి స్థానం. ఆయన్ని నేను ప్రేమపూర్వకంగా నా స్మృతి పథంలోకి తెచ్చుకుంటాను. గురువాక్యాలే నిజమని విశ్వసించటమే ఆయన ఆసీనులయ్యే ఆసనంగా సమర్పిస్తాను. కామనలనన్నింటినీ త్యాగం చేస్తాననే సంకల్పమే ఆయన్ని పూజించటం. ప్రతిమ, స్థండిల అంటే యజ్ఞం, హోమం ఇత్యాదుల కోసం చేసే చతురస్రాకారంతో 4 అంగుళాల ఎత్తులో ఉండే ఓ సాధారణ మట్టి అరుగు. అగ్ని, తేజస్సు, సూర్యమండలం, ఉదకం అంటే నీరు, ద్విజులు అనగా బ్రాహ్మణులు, ఈ 7 పూజాస్థానాల కంటే గురుమహారాజు శ్రేష్ఠులు. ఆయన్ని అనన్యంగా పూజిద్దాం. అనన్యభావంతో ఆయన చరణాలు పట్టుకుంటే గురువే ఏమిటి, పరబ్రహ్మ కూడా పరుగున వస్తాడు. గురుపూజ అంత అద్భుతమైనది. గురుభక్తులు ఆ అనుభవాన్ని అందుకోవాలి. పూజించేవారు సాకారులైతే, అంటే దేహభ్రాంతితో ఉండేవారైతే అది ఉన్నంతవరకు వారికి గురువు కూడా దేహాన్ని ధరించే ఉండటం అవసరమవుతుంది. నిరాకారులకి అంటే దేహభ్రాంతిని విస్మరించిన భక్తులకి నిరాకారుడైన అంటే దేహధారి కానటువంటి సూక్ష్మరూపంలో ఉండే గురువు అవసరపడతారు అని శాస్త్రాలే నిర్ణయించాయి. సగుణ ధ్యానం చేయకుండా భక్తిభావం ఎన్నటికీ ప్రకటం కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలుగనంతవరకు మనసనే మొగ్గ విప్పారదు. అది వికసించకపోతే దానిలోంచి సౌరభాలు గుబాళించవు. పువ్వులో మత్తెక్కించే మకరందామృతధారలు కూడా ఉండకపోతే అప్పుడు తుమ్మెద కూడా అక్కడ క్షణంపాటైనా ఆగదు. రూప గుణ సంపన్నత అంటే సాకారం, రూపగుణరహితం అంటే నిరాకారం. రెండూ ఒకదాన్నుంచి ఒకటి భిన్నం కాదు. సాకారము నిరాకారము ఒకటే. పేరుకొని ఉన్నప్పటికీ అది నెయ్యే. గడ్డకట్టినది కరిగినా దాన్ని నెయ్యి అనే అంటాము. బ్రహ్మదేవుడు సగుణ నిర్గుణాలను రెండింటినీ కలిపేశారు. కళ్ళారా ఎవరిని వీక్షించగలము, ఎవరి పాదాలపై తలను పెట్టగలము, ఎక్కడ జ్ఞానం ప్రత్యక్షంగా వచ్చి కలవటానికి సులభమవుతుందో అక్కడే ప్రీతి ఉత్పన్నమవుతుంది. ప్రేమగా కబుర్లు చెప్పటానికి, గంధాక్షతలు వేసి పూజించటానికి సగుణ సాకార వ్యక్తి అవసరం. నిర్గుణ రూపం కంటే సగుణ రూపాన్ని అవగాహన చేసుకోవటం నిజంగా ఎంతో సులభం. సగుణ రూపంపై ప్రేమ దృఢమైతే నిర్గుణ రూపం తనంత తను అర్థమవుతుంది. భక్తులు నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలని బాబా ఎన్నో ఉపాయాలను చేసేవారు. వారి వారి అధికారాన్ననుసరించి వాళ్లని తమకు దూరంగా పంపేవారు. చాలా రోజుల వరకు తమ దర్శనాన్ని చేసుకోనిచ్చేవారు కాదు. కొందర్ని షిరిడీ బయటికి దూరంగా పంపేవారు, కొందర్ని షిరిడీలో ఏకాంత స్థలంలో బంధించి ఉంచేవారు, కొందర్ని వాడాలోనే నిర్బంధించి పారాయణ చేయమని నియమం పెట్టేవారు. దానికి కారణమేమిటంటే, సంవత్సరాల తరబడి అలా అభ్యాసమైందంటే నిర్గుణ రూపాన్ని ఆసక్తితో నిరంతర చింతన చేయటం పెరుగుతుంది. కూర్చున్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా వారి మనసుకి బాబా సహవాసమే పట్టుకుంటుంది. మన ఈ శరీరం నశించిపోయేదే, ఏదో విధంగా అది అంతమయ్యే తీరుతుంది. కనుక భక్తులు దుఃఖించకుండా జనన మృత్యురహితుడైన పరమేశ్వరుడిపైన లక్ష్యం పెట్టాలి. ఈ సృష్టి నానా రకాలుగా కనిపించే వ్యాప్తి అంటే మాయ ప్రభావమే. అది అవ్యక్తంలోంచి ఆకారాన్ని ధరించింది, అవ్యక్తంలోకే తిరిగి వెళ్ళిపోతుంది. బ్రహ్మ నుంచి చిన్న పిపీలికం వరకు ఉన్న దృష్టి వ్యష్టితో పాటు సమిష్టితో నిండి ఉంది. అది అవ్యక్తంలోంచి ఆకారానికి వచ్చింది. దానిలోనే చివరకు సమరసమైపోతుంది. ఆ ప్రకారంగా మరణం ఎవరికీ లేదు. మరి సాయిబాబాకి మాత్రం అదెక్కడ్నుంచి వస్తుంది? శ్రీ సాయి శుద్ధ బుద్ధ జ్ఞాన మరణరహిత నిరంజనులు, అంటే దోషరహితులు. ఆయన్ని కొందరు భగవంతుని భక్తులను లేదా మహావైష్ణవులను అనేవారు. అయితే మాకాయన సాక్షాత్తు మూర్తీభవించిన భగవంతుడే అనిపిస్తారు. గంగానది సముద్రాన్ని కలవటానికి పోయేటప్పుడు మార్గంలో వేడిమితో తప్పించేవారిని చల్లబరిచి తీరాన ఉన్న వృక్షాలకి నీరందిస్తుంది, అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే మహాపురుషుల అవతార స్థితి ఉంటుంది. వారు ప్రకటమవుతారు, అలాగే వెళ్ళిపోతారు. అయితే వారి ఆచరణ జగత్తుకి పాపాల నుంచి ముక్తి కలిగిస్తుంది. బాబా క్షమాగుణం ఎంతో విశిష్టమైనది. వారి శాంతి సహజాతి సహజంగా విలక్షణంగా ఉండేది. వారెంతో నిష్కపటంగా మార్దవంగా సహనశీలతతో ఉండేవారు. అలాగే తృప్తి ఆయన్ని నిరంతరం పెనవేసుకుని ఉండేది. చూడ్డానికి ఆయన దేహాన్ని ధరించినట్లున్నప్పటికీ ఆయన రూపగుణరహితులుగాను కామక్రోధాది క్షుబ్ధ వికారరహితులుగాను ఉండేవారు. ఆయన ఈ జగత్తులో తిరుగుతున్నప్పటికీ అంతఃకరణలో దేనితోనూ సాంగత్యం లేకుండా సంగరహితులై ఉండేవారు. సమస్త మోహాల నుంచి బంధనాల నుంచి ముక్తులై బంధరహితులుగా ఉండేవారు. సాక్షాత్తు పరమేశ్వరుడే అయిన శ్రీకృష్ణుడు, భక్తి వరదలుగా పొంగిపొరలే సత్పురుషులు నాకు జీవనము ప్రాణము కూడా, వారు నా సజీవ ప్రతిమలు. సత్పురుషులంటే స్వయానా నేనే. అయితే సత్పురుషులను ప్రతిమతో పోల్చటం కూడా సరికాదు. సత్పురుషులు నా నిశ్చల స్వరూపులు. కనుక ఆ నా భక్తుల ప్రతిష్టను కాపాడటానికి వారి బరువు బాధ్యతలను నేను మోస్తాను. సత్పురుషులను శరణన్న వారి చరణాలకు నేను నమస్కరిస్తాను అన్నారు. అలా సత్పురుషుల మహత్తును స్వయంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పారు. సమస్త సగుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ట సగుణ వస్తువు ఉందో, సమస్త నిర్గుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ట నిర్గుణ వస్తువు ఉందో, సుగుణ సౌరభాలను గుబాళించే వ్యక్తుల మధ్య ఏ సర్వశ్రేష్ట గుణముందో, సమస్త సద్గుణరాశులైన జనుల్లో అత్యంత శ్రేష్ఠ గుణం ఉన్న అలాంటి గుణసంపన్నులకి ఆయన రాజు కృతకృత్యులు. అంటే తమ శ్రమతో ఫలాన్ని పొంది తృప్తి పొందినవారు. అవాప్తకాములు అంటే ఇచ్ఛలన్నీ నెరవేరినవారు. యదృచ్ఛాలాభ సంతుష్టులు అంటే అయాచితంగా లభించిన దానితో తృప్తి చెందేవారు. నిరంతరం స్వస్వరూపంలో ఎంతగానో లీనమై సుఖదుఖాలకతీతంగా ఆత్మానందమనే ఐశ్వర్యంతో ఉండే ఆయన గొప్పదనాన్ని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు పూజనీయ పరమాత్మ అయిన అలాంటి వారిని వర్ణించటం అసాధ్యం. అవర్ణనీయమైన ఆ శక్తి అవలోకనకు అందే రూపంతో అవనిపై అవతరించింది. సత్యము, జ్ఞానము, ఆనందము మూర్తీభవించిన సుఖ విగ్రహులాయన. జ్ఞానానికి పూర్తి చిహ్నం ఆయనే. అంతఃకరణలో బ్రహ్మతో ఐక్యరూపులుగా ఆయన మూర్తి కూడా ఆయనే. ప్రపంచం నుంచి నివృత్తి అయి సంసారానికి సంబంధించిన వ్యవహారాల నుంచి ముక్తులైన బ్రహ్మ, ఆత్మల ఐక్యత అనే అనుభవం అనగా బ్రహ్మాత్మైక్యానుభూతి స్థితిని పొందిన అలాంటి శుద్ధ ఆనందమూర్తి కూడా ఇదే. ఆనందో బ్రహ్మేతి, ఆనందం అంటేనే బ్రహ్మ లేదా పరమాత్మ. ఈ శృతిని తైత్తిరీయ ఉపనిషత్తు 3వ వల్లి అనువాకం 6 శ్రోతలు నిత్యము వింటారు. పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ చదువుతారు. అయితే భావికులు షిరిడీలో ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందుతారు. ధర్మము, అధర్మము అనే లక్షణాలున్న సంసారం ఎంతో విలక్షణమైనది. స్వస్వరూప నిజజ్ఞానం కలుగని వారికి క్షణక్షణము ఈ సంసారాన్ని సంభాళించుకోవలసి వస్తుంది. అయితే స్వస్వరూప నిజజ్ఞానం కలిగి ఉన్నవారికి సంసారం అనేది ఒక విషయం కాదు. వారు సదా ఆత్మస్వరూపంలోనే స్థిరంగా ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనందస్వరూపులుగా ఉంటారు. సదా శుద్ధజ్ఞాన స్వరూపులు అంటే పరమాత్మరూపులుగా ఉంటారు. బాబాయే సర్వులకి ఆధారస్థానం. మరి ఆయనకు కూర్చోటానికి ఆధారం ఎందుకు? అది కూడా వెండి సింహాసనం. అయితే బాబా భక్తుల ముచ్చటను ముద్దుగా తీరుస్తారు. ఎన్నో రోజుల నుంచి ఉన్న ఓ పాత గోనెపట్టా ముక్కే ఆయన కూర్చునే ఆసనం. దానిమీద కూర్చోవటానికి భావిక భక్తులు ఓ చిన్న పరుపు వేసేవారు. వెనక జారగిలబడటానికి ఓ గోడ ఉండేది. అక్కడ ఓ తలగడా పెట్టేవారు. భక్తుల మనసుల్లోని భావాన్ని బట్టి బాబా అందుకు అనుగుణంగా వ్యవహరించేవారు. సాయిబాబా షిరిడీలో నివసించినట్లు కనిపించినప్పటికీ ఆయన అన్ని చోట్లకు వెళ్లేవారు. ఆ అనుభవాన్ని ఆయన తమ భక్తులకు ఎప్పుడూ చూపించేవారు. ఆయనకి స్వయంగా ఏ మనోభావన లేనప్పటికీ భక్తుల శ్రద్ధననుసరించి అన్ని రకాల పూజోపచారాలను ఆయన స్వీకరించేవారు. కొందరు చామరాలు వీచేవారు, కొందరు విసనకర్రతో విసిరేవారు, కొందరు సన్నాయి, డోలు మొదలైన మంగళవాద్యాలను వాయించటమనే పూజను అర్పించేవారు. కొందరు వారి పాదాలను, చేతులను కడుగుతుంటే మరొకరు వారికి అత్తరు, చందనాలను అద్దేవారు. కొందరు మహానైవేద్యం సమర్పించి త్రయోదశ గుణాల అంటే 13 పదార్థాలుండే 1 ఈనలు తీసిన తమలపాకులు, 2 ఒక్కపొడి, 3 సున్నం, 4 కాచు, 5 కుంకుమ పువ్వు, 6 కస్తూరి, 7 బాదం, 8 పచ్చకర్పూరం, 9 జాపత్రి, 10 ఏలక్కాయలు, 11 లవంగం, 12 జాజికాయ, 13 కొంచెం బంగారంతో ఉండే తమలపాకులతో తాంబూలాన్ని అర్పించేవారు. కొందరు శివలింగానికి పెట్టేలా 2 వేళ్లతో సమానంగా అడ్డంగా గంధం బొట్టు పెట్టేవారు. కొందరు కస్తూరి కలిపిన గంధం బొట్టు పెట్టేవారు. ఒకసారి తాత్యాసాహెబ్ నూల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ సాయిబాబాని దర్శించటానికి షిరిడీ వచ్చారు. షిరిడీలో అడుగు పెట్టగానే మొదట అతను మసీదుకెళ్లాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి ఓ క్షణంపాటు ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడు బాబా అతనితో, "వెళ్ళు, దాదాభట్టు దగ్గరికి పో, అలా వెళ్ళు" అంటూ వేలితోనూ చేత్తోనూ దారి చూపించారు. పండిత్ దాదా దగ్గరికెళ్ళాడు. దాదా కూడా ఆదరంగా అతన్ని స్వాగతించాడు. అప్పుడు దాదా బాబా పూజకి బయలుదేరుతూ పండిత్ని, మీరు వస్తారా అని అడిగాడు. పండిత్ దాదాతో పాటు వెళ్ళాడు. ఆ తర్వాత దాదా బాబాకు పూజ చేశాడు. అప్పటి వరకు బాబా నుదుటిమీద గంధం బొట్టు పెట్టే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. భక్తులు ఎవరైనా ఎలాంటివారైనా సరే వస్తే బాబా తమ నుదుటిమీద గంధం బొట్టు పెట్టనిచ్చేవారు కారు. మహిళాపతి మాత్రం ఆయన మెడకి గంధం పూసేవాడు. ఇతర భక్తులు ఆయన పాదాలకు పూసేవారు. అయితే అమాయకుడైన ఆ భావిక పండితుడు దాదా చేతిలోని చందనం గిన్నెను చేత్తో లాగేసి శ్రీసాయి తల పట్టుకుని నుదుట చక్కగా 3 రేఖలు గీశాడు. అతని ఆ తెగింపు చూసి దాదా మనసు కలవరపడింది. ఏమిటి ధైర్యం, బాబా కోపగించరు కదా. అయితే ఎప్పుడూ జరగనిది జరిగినప్పటికీ బాబా ఒక్క మాట కూడా అనలేదు. పైగా ఎంతో ప్రసన్నంగా కనిపించారు. పండిత్ మీద అసలు కోపించనే లేదు. సరే, ఆ రోజు గడవనిచ్చాడు. అయినా దాదా మనసులో ఆ గిలి అలా ఉండిపోయింది. అతని విషయాన్ని ఆ రోజు సాయంత్రం బాబాని అడిగాడు. మేము మీ నుదుటిమీద చిన్న గంధం బొట్టు పెట్టబోతే మమ్మల్ని కనీసం మీ నుదుటిని స్పర్శ అయినా చెయ్యనివ్వరు కదా. ఈరోజు పొద్దున్న ఏమైంది, మా బొట్టంట అంత విసుగు, పండిత్ త్రిపుండ్రాలంటే అంత ఇష్టమునా, ఎంత తమాషా. ఈ విచిత్రం అర్థం కావటం లేదు. దానికి సాయిబాబా ప్రేమగా చిరునవ్వులు చిందిస్తూ దాదాతో అన్న ఆ మధురమైన మాటలను అందరూ స్వస్థచిత్తంతో వినాలి. దాదా, అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముస్లింను. అయితే నన్నే ఆయనగా భావించి అతను నాకు గురుపూజ చేశాడు. నేను గొప్ప బ్రాహ్మణుణ్ణి, అతను అపవిత్ర జాతికి చెందిన ముస్లిము, ఆయన్ని నేనెలా పూజించాలి అని అతని మనసులో సందేహం కూడా కలగలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయం పనిచేయలేదు. వద్దు అనటానికి అవకాశమే లేదు. నన్నతను స్వాధీనం చేసుకున్నాడు అన్న బాబా సమాధానం విన్నప్పటికీ దాదాకది హాస్యాస్పదం అనిపించింది. అయితే దాదా ఇంటికి చేరుకోగానే అతనికి ఆ మాటలకు నిజమైన అర్థం బోధపడింది. బాబా చేసిన ఈ వైరుధ్యం దాదా హృదయాన్ని ఎంతగానో తూట్లు పొడిచింది. అయితే పండిత్తో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు బాబా చేసిన పనిలో అంతరార్థం అతనికి వెంటనే తెలిసిపోయింది. ధోపేశ్వరికి చెందిన సిద్ధపురుషుడు రఘునాథ్. అతను కాకా పురాణిక్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన చరణాలకు డాక్టర్ పండిత్ ఆకర్షించబడ్డాడు. ఆయనతో శిష్యరికం అనే రుణానుబంధం కూడా పెట్టుకున్నాడు. పండిత్ కాకాని తలుచుకున్నాడు. అతనికి అలాంటి అనుభవం కలిగింది. మనసులో ఉన్న భావాన్ని బట్టే భక్తి ప్రభావం ఉంటుంది. సరే, ఇలాంటి సేవలన్నీ చేయించుకోవాలని తమ మనసులో అనిపించినప్పుడే ఆయనలా చేయించుకునేవారు. లేకపోతే పూజ పళ్ళాన్ని ఎగరగొట్టేవారు, నరసింహావతారం ఎత్తేవారు. ఆ రూపం ప్రకటమైతే ఇక ధైర్యంగా ఎవరుంటారు, ఆయన ఎదుట ఎవరు నిలబడగలుగుతారు. అలా మనోవృత్తి క్రోధంగా అయితే ప్రాణభయంతో పారిపోకుండా ఎవరుంటారు. ఒక్కోసారి అకస్మాత్తుగా క్రోధాగ్నితో మండిపడేవారు, భక్తుల మీద అగ్నిజ్వాలలను కురిపించేవారు. ఒక్కోసారి నవనీతం కంటే మెత్తని స్వభావంతో భాషించేవారు. అంతెందుకు, ఆయన మూర్తీభవించిన శాంతి క్షమలే. ఒక్కోసారి ప్రళయకాలపు అగ్నిలాగా, అంటే కల్పాంత సమయంలో, అంటే సమస్త జగత్తుకి అంతిమ సమయం ఆసన్నమవటం, అలా వ్యవహరించేవారు. అప్పుడది భక్తులకు కత్తిపై సాములా ఉండేది. అయితే ఒక్కోసారి వెన్నకంటే మిన్నగా, సున్నితంగా కనిపించేవారు. ఆనందాల హరివిల్లులు వెదజల్లుతూ వ్యవహరించేవారు. క్రోధంతో గజగజ వణుకుతూ కళ్ళు అగ్నిగోళాల్లా తిప్పినప్పటికీ ఆయన కడుపులో తల్లికి కన్నబిడ్డపై ఉండే కారుణ్య ప్రవాహఝరి కమనీయంగా ఉండేది. క్షణంలో మూల స్వభావంలోకి వచ్చాక భక్తుల్ని కాకేసి పిలిపించి, నా మనసులో ఎవరిమీద కోపం ఉండదు, తల్లి తన బిడ్డను కాలితో తన్నేస్తేను, సముద్రం ఒకవేళ నదిని వెనక్కి తిప్పి పంపితేను అప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను, మీకు అహితం చేస్తాను. నేను నా భక్తుల ఆజ్ఞాధారిణి, వారి వద్దే నిలబడి ఉంటాను. నేను ప్రేమ కోసం ఆకలితో అలమటిస్తున్నాను, భక్తులు పిలిస్తే పలుకుతాను అనేవారు. ఈ కథాభాగం రాస్తూ రాస్తుండగా సహజంగా ఇలాంటిదే మరో కథ స్మృతిపథంలో మెదిలింది. అది ఉదాహరణగా చెప్తాను, శ్రోతలు దాన్ని విచారపూర్వకంగా వినండి. ఓసారి కళ్యాణ్కి చెందిన సిద్ధిక్ పాల్కే అనే పేరుగల ఒక ముస్లిం మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీ చేరుకున్నాడు. వృద్ధుడైన ఆ హాజీ మక్కా మదీనా అంటే హజ్ యాత్ర చేసిన వారిని హాజీలంటారు. ఉత్తరం వైపు ఉన్న చావడిలో దిగాడు. మొదట 9 నెలలు బాబాకి అతనిపై కరుణ కలుగలేదు. బాబా అతని పట్ల ప్రసన్నులు కాలేదు. అతనికి యోగ్యమైన సమయం రాలేదు. కనుక అతని ప్రయాణం వ్యర్థమైంది. అతను నానా రకాలుగా ప్రయత్నించాడు. అయితే బాబా దర్శనం కాలేదు. సర్వులూ వచ్చిపోయేందుకు వీలుగా మసీదు తెరిచే ఉండేది. ఎవరికీ కూడా అడ్డుగాని లేదా గుప్తస్థానం కానీ ఉండేది కాదు. అయితే ఆ పాల్కేకి మాత్రం మసీదులో పైకెక్కటానికి బాబా ఆజ్ఞ లభించలేదు. పాల్కే ఎంతో ఖిన్నుడైనాడు. ఏమిటి దురదృష్టం, మసీదులో అడుగే పెట్టలేకపోతున్నాను. నేనేం పాపం చేశాను? బాబా నా పట్ల ఎలా ప్రసన్నులవుతారు? రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన హృద్రోగంలా పాల్కే మనసుని పట్టి వేధించింది. ఇంతలో ఎవరో ఇతనికిలా చెప్పారు, అలా నిరాశపడకు. మాధవరావు దేశ్పాండే సహాయం తీసుకున్నావంటే నీ మనసులోని ఇచ్ఛ నెరవేరుతుంది. మొదట నంది దర్శనం చేసుకోకుండా శంకరుడు ప్రసన్నుడవుతాడా? పాల్కేకి ఈ మార్గాన్ని అనుసరించటం బావుంటుందనిపించింది. మొదటిసారి దర్శనం చేసుకునే శ్రోతల మనసుకది అతిశయోక్తి అనిపిస్తుంది. అయితే షిరిడీలో బాబా దర్శనానికి వెళ్లే భక్తులకి ఇదే అనుభవం కలుగుతుంది. బాబాతో ప్రశాంతంగా సంభాషించాలనుకున్న వారితో కలిసి మొదట మాధవరావే వెళ్ళాలి. అతనప్పుడు వాళ్ళెవరో, ఎక్కడినుంచి ఎలా వచ్చారో ఈ విషయాలన్నీ మధురోక్తులతో బాబాకి చెప్పేవాడు. వారి పని అలా ప్రారంభమైందంటే సాయి సమర్థులు వారితో మాట్లాడటానికి సిద్ధపడేవారు. ఇదంతా విని హాజీ మాధవరావుని ఎంతగానో బ్రతిమిలాడాడు. ఒక్కసారి నా ఈ తపనను నెరవేర్చు, కలవటం ఎంతో దుర్లభమైన బాబాతో నాకు కలయిక కలిగించు. ఆ ప్రకారంగా మాధవరావుని అర్థించేసరికి అతనా పని కష్టమైనా కాకపోయినా ప్రయత్నం చేసి చూడాలని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు. అప్పుడతను మసీదుకెళ్ళి ధైర్యం తెచ్చుకుని చాలా నెమ్మదిగా బాబా దగ్గర ఈ ప్రస్తావన తెచ్చాడు. బాబా, ఆ వృద్ధుడు ఎంతో బాధపడుతున్నాడు, అతనిపై దయచూపండి. ఆ హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి మీ దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. అతనిపై మీకు కరుణ కలగటం లేదెందుకని? అతన్ని మసీదులోకి రానివచ్చు కదా. లెక్కలేనంత మంది మసీదులోకొచ్చి దర్శనం చేసుకుని పోతూ ఉంటారు కదా. అతనితో ఎందుకిలా నిరీక్షింపచేస్తున్నారు? అతనిపై ఒక్కసారి మీ కృప చూపారంటే అతను మసీదులో మిమ్మల్ని కలవగలుగుతాడు. అతను తన మనసులోని మాట చెప్పుకుని వెంటనే వెళ్ళిపోతాడు. శ్యామ, నువ్వు ముక్కుపచ్చలారని పసివాడివి. అల్లా అనుగ్రహం లేనప్పుడు నేను మాత్రం అతనికేం చేయగలను? అల్లామియాకి రుణపడి ఉండకపోతే ఈ మసీదుపైకి ఎవరైనా ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు చేతలు అద్భుతం. నేనతని యజమానిని కాను. సరే, అతని దగ్గరికెళ్ళి, దగ్గరలో ఉన్న ఆ బావి కవతల ఇరుకుదారి ఉంది, దానిలోంచి చక్కగా నడిచిరాగలవా అని స్పష్టంగా అడుగు అని శ్యామాని అతని దగ్గరకు పంపారు. అందుకు హాజీ ఇలా సమాధానమిచ్చాడు, అదెంత కష్టమైనా సరే దానిలో నేను చక్కగా నడిచి వస్తాను. అయితే నన్నాయన్ని ప్రత్యక్షంగా కలవనివ్వాలి, ఆయన చరణాల వద్ద నన్ను కూర్చోనివ్వాలి. శ్యామా ద్వారా వచ్చిన సమాధానాన్ని విని బాబా అతన్నిలా అడిగించారు, 4 వాయిదాల్లో 4000 రూపాయలు నాకిస్తావా? ఈ విషయం గురించి మాధవరావు అడిగినప్పుడు హాజీ, ఆ మాట వేరే అడగాల, వేలే ఏమిటి, కోరాలేగాని 4 లక్షలైనా ఇస్తాను అన్నాడు. అది విని బాబా శ్యామాచే మళ్ళీ ఇలా అడిగించారు, ఈరోజు మసీదులో మేకను కోయాలనుకుంటున్నాం. నీకు మాంసం కావాలా? ఒక భాగంలోని మాంసమంతటితో సహా ఎముకలు కావాలా? లేక నీ మనసులో దాన్ని వృషణాలు తినాలన్న కోరిక ఉందా? నిశ్చయంగా ఏం కావాలో ఆ ముసలాన్నడుగు. ఈ ప్రకారంగా బాబా అన్న మాటలన్నీ శ్యామ హాజీతో చెప్పాడు. అయితే హాజీ స్పష్టంగా, వీటిల్లో నాకేది అక్కర్లేదు, మీ మనసుకేది ఇవ్వాలనిపిస్తే అది నాకివ్వండి. నాకు ఒకే ఒక్క కోరికుంది, మట్టి పాత్రలో ఉండే చిన్న ముక్కైనా సరే ఒకవేళ నాకు లభిస్తే నాకు శుభం జరుగుతుందని నేను అనుకుంటున్నా. హాజీ పంపిన ఈ కబురు అందుకుని మాధవరావు వెనక్కి తిరిగొచ్చాడు. అతను బాబాకి ఈ విషయం చెప్పగానే బాబా మండిపడ్డారు. నీరు నింపే కుండను స్వయంగా ఎత్తి ద్వారంలోంచి బయటకు విసిరేశారు. తమ చేతిని గట్టిగా కొరుకుతూ హాజీ దగ్గరకొచ్చారు. తమ రెండు చేతులతో కఫ్నీని పైకెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ఎదుట నీ గొప్పలు ప్రదర్శిద్దామనుకుంటున్నావా? ముసలాడి బుద్ధి చూపిస్తున్నావు? ఇదేనా నువ్వు ఖురాన్లో చదివింది? మక్కా యాత్ర చేసి కూడా నీవు అహంకారం పెంచుకుంటున్నావు, అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు. ఈ ప్రకారంగా బాబా హాజీని అవమానించారు. మాటలతో ఉచ్చరించలేని, మనసుతో కనీసం ఊహించనైనా లేని మాటలను అన్నారు. హాజీ భయంతో ఎంతో ఉణికిపోయాడు. అప్పుడు బాబా మసీదులోకి తిరిగి వెళ్లారు. మసీదు ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు తోటమాలి మామిడి పండ్లు అమ్మటం చూశారు. మొత్తం ఆ బుట్టని కొని దాన్ని హాజీకి పంపించారు. అప్పుడు వెంటనే బాబా తిరిగి వచ్చి మళ్లీ ఆ హాజీ వద్దకెళ్లారు. తమ జేబులోంచి 55 రూపాయలు తీసి వాటిని అతని చేతిలో పెట్టారు. అప్పణ్నుంచి తిరిగి హాజీ మీద ప్రేమ కలిగింది. అతన్ని భోజనానికి ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ జరిగిందంతా మర్చిపోయారు. హాజీ ఆనందం ఆకాశపు టంచులు తాకింది. ఆ తరువాత అతను మళ్లీ ఊరు వెళ్ళి అలా వస్తూపోతూ ఉండి బాబా కరుణాశ్రవంతిలో మనసారా కరిగిపోయాడు. బాబా ఆ తరువాత కూడా అతనికి అప్పుడప్పుడు డబ్బిచ్చేవారు. సరే, ఆకాశంలోని మేఘాలపై కూడా ఆధిపత్యం ఉన్న ఇంద్రుణ్ణి సాయి సమర్థులు ప్రార్థిస్తుంటే మనసుకి ఎంతో ఆశ్చర్యమనిపించింది. ఎంతో భయంకరమైన సందర్భమది. ఆకాశమంతా అంధకారం అలుముకొంది. పశువులు పక్షులు భయపడిపోయాయి. అంతటినీ నాశనం చేసేట్లు వానకి గాలి తోడైంది. సూర్యుడస్తమించాడు. సాయంకాలమైంది. ఒక్క పెట్టున సుడిగాలి మొదలైంది. తీవ్రంగా సుళ్ళు తిరుగుతూ సుడిగాలి చెలరేగింది. భయంకరమైన గందరగోళం చెలరేగింది. అంతలోనే మేఘాలు ఫెళఫెళమని ఉరిమాయి. మెరుపులు తీవ్రమై గాలి భయంకరంగా వీచింది. వర్షం కుండపోతగా కురిసింది. మేఘాలు ముసళ్ల ధారలతో వర్షించటం మొదలెట్టాయి. వడగళ్ళు టపటపా శబ్దం చేసుకుంటూ మహీతలంపై పడసాగాయి. గ్రామస్తులు భీతితో ఉణికిపోయారు. పశువులు గట్టిగా అంబారవాలు చేయసాగాయి. జనసముదాయం గాలిదుమారంతో వచ్చిన ఆ వర్షం నుంచి తలదాచుకునేందుకు మసీదు చూరు కింది భాగంలోకి వచ్చింది. పశువులు దూడలు కూడా అక్కడికే రావటంతో మసీదు కిటకిటలాడిపోయింది. 4 వైపుల నుంచి ఒకటే నీరు. గ్రామమంతా నీటి ప్రవాహమే. కళ్ళాల్లో పోసిన ధాన్యమంతా తడిసిపోయింది. ప్రజల మనసులు ఎంతగానో భయపడిపోయాయి. ప్రజలు కంగారుపడి సభామంటపంలో పోగయ్యారు. కొందరు మసీదు చూరు కింద నిలబడి బాబాకి మొరపెట్టుకోసాగారు. జోగులాంబ, జాఖాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహిళ్సామ్మ, ఈ సమస్త దేవీదేవతలు షిరిడీలో అడుగడుగునా ఉన్నారు. అయితే ఇబ్బందికర సందర్భం వచ్చినప్పుడు గ్రామస్థులకు వారిలో ఒక్కరు కూడా ఉపయోగపడలేదు. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, కష్టాలొచ్చినప్పుడు కరుణసుధలొలికించి కన్నీటి దొంతరలు తుడిచే దైవం సాయి ఒక్కరే. ఆయనకి కోళ్ళో మేకలో బలిచేయనవసరం లేదు. రూపాయలు సమర్పించనవసరం అంతకన్నా లేదు. కేవలం గుండెల్లో నిండు గోదావరిలా ప్రవహించే ప్రేమభావం కోసమే ఆయన పరితపించేవారు. కష్టాలను కాలరాచేవారు. ఆ ప్రకారంగా లోకులు భయపడటం చూసి సాయి మహారాజు ఎంతో వ్యాకులం చెందారు. తాము కూచున్న చోటు నుంచి లేచి ముందుకొచ్చారు. మసీదు అరుగు చివరకొచ్చి నిలబడ్డారు. అసలే ఆకాశమంతా మేఘగర్జనలతో దద్దరిల్లిపోతోంది. వెలుగులను వెదజల్లే మెరుపులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. అంతలోనే సాయి మహారాజు ఉచ్ఛస్వరంతో గొంతు నరాలు చిట్లేలా అరవసాగారు. తమ ప్రాణాలకన్నా కూడా తమ భక్తులంటేనూ, సాధు సత్పురుషులంటేనూ దేవుడికెంతో ఇష్టం. దేవుడు వాళ్ళెలా చెప్తే అలా చేస్తాడు. వారికోసమే అవతరిస్తాడు కనుక భక్తుల మొరవిని దేవుడు వారిని రక్షించవలసే ఉంటుంది. భక్తుల భక్తి గుర్తుంచుకుని తనిచ్చిన మాట అక్కడికక్కడే నిలబెట్టుకోవలసి ఉంటుంది. బాబా గట్టిగా వేసే కేకలకు ఆకాశం మారుమ్రోగింది. మసీదు పునాదులే కదిలిపోతాయా అనిపించింది. అందరి చెవులు గింగురుమన్నాయి. పర్వతాల్లో ప్రతిధ్వనించేలా చేసిన గొప్ప కేకలతో మసీదు మందిరాలు దద్దరిల్లాయి. అప్పుడే మేఘాల భయంకర గర్జన, కుంభవృష్టి ఆగిపోయాయి. బాబా వేసిన కేకలతో సభామంటపమంతా అదిరిపోయింది. భక్తులందరూ భయంతో గిజగిజలాడి ఎక్కడి వాళ్లక్కడ స్తబ్ధంగా అయిపోయారు. నిజంగానే బాబా కౌశలాన్ని కనీసం ఊహించనైనా లేము. వర్షపు ధారలు తెరిపిచ్చాయి. వెంటనే గాలి కూడా మందగించింది. మబ్బులు విడిపోయాయి. మెల్లమెల్లగా వర్షం వెనకబట్టింది. సుడిగాలి కూడా సడిచేయకుండా ఆగిపోయింది. వెంటనే అంధకారం అస్తమించింది. నభోమండలంలో నక్షత్రాల సమూహం నక్కి నక్కి చూడటం మాని హాయిగా కళ్ళక్కనిపించింది. తరువాత వర్షం పూర్తిగా వెలిసిపోయింది. సుడిగాలి కూడా పూర్తిగా శాంతించింది. ఆకాశంలో వెన్నెల రేడు వింతకాంతులతో పండు వెన్నెలను వెదజల్లుతూ విరగబడి నవ్వాడు. అందరిలోనూ ఆనందం చిందులు వేసింది. సత్పురుషుల శబ్దాలను గౌరవించి ఇంద్రుడు కరుణాశ్రవంతిని కురిపించాడని అందరికీ అనిపించింది. మబ్బులు అన్ని దిక్కులకు ఎంచక్క పారిపోయాయి. వాతావరణం శాంతిని ఆశ్రయించింది. వర్షం హర్షంతో తన తీవ్రతను తగ్గించింది. గాలి అలవోకగా అలా ఆగిపోయింది. ఉరుములు తరిమినట్లు తమ స్థానంలో అణిగిపోయాయి. పశువులకి పక్షులకి సడలిన ధైర్యం తిరిగొచ్చింది. ఇళ్ల చూరుల కింద నుంచి పశువులు దూడలు బయటికొచ్చి నిర్భయంగా తిరగటం మొదలెట్టాయి. పక్షులు స్వేచ్ఛావాయువులు పీలుస్తూ రెక్కలు చాచి ఆకాశంలోకి ఎగిరాయి. అలాంటి భయంకర పరిస్థితి నుంచి తమను రక్షించిన బాబా ఉపకారాన్ని తలుచుకుంటూ ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ప్రశాంతంగా అటూ ఇటూ తిరగసాగాయి. అలా సాయి కరుణా విగ్రహులు. ఆయనకి భక్తులంటే పంచప్రాణాలు. బిడ్డకోసం కలవరపడే కన్నతల్లిలాంటి వారు సాయి. ఆ ప్రేమసుధా వాహినిని నేను ఎంతని వర్ణించను. బాబాకి అగ్ని మీద కూడా అలాంటి ఆధిపత్యమే ఉండేది. ఆ విషయం గురించిన ఓ చిన్న కథను శ్రోతలు ఆలోచనాపూర్వకంగా వినండి. దాంతో శ్రేష్టము అసాధారణమూ అయిన ఆయన శక్తి అవగతమవుతుంది. అది మధ్యాహ్నం వేళ. మసీదులో ధుని నాల్కలు చాచిన అగ్నిశగలతో మండుతోంది. దాని ముందు ఎవరు నిలబడగలరు? జ్వాలలు మరింతగా మండిపడ్డాయి. ప్రచండ అగ్ని అఖండంగా పెరిగిపోతోంది. జ్వాలలు చెక్క దూలాలని తాకుతూ పైకప్పు వరకు ఎగిశాయి. మసీదు మండి మసై సర్వనాశనమవుతుందా ఏమిటి అనిపించింది. అయినా శతకోటి ఆనంద ఇంద్రధనుస్సులతో శోభిల్లే బాబా మనసు ప్రశాంతంగా ఉంది. ప్రజలంతా చింతాక్రాంతులైపోయారు. ఏమిటి బాబా పద్ధతి అని ముక్కుమీద వేలేసుకున్నారు. నీళ్లు తీసుకురండన్నారొకరు. మరి దాన్నెవరు పోస్తారు? నీళ్లు పోసేందుకు పోతే సట్కా మన భరతం పడుతుంది. అక్కడ వరకెవరెళ్తారు అన్నారు మరొకరు. ప్రజలందరి మనస్సుల్లో ఎంతో ఆదుర్దం ఉన్నా బాబాని అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ కలగలేదు. తర్వాత బాబాయే చికాకుగా సటకామీద చేయి వేశారు. మండే అగ్ని భుగభుగలు చూసి ఆయన సటకాను చేతిలోకి తీసుకుని పటపటా కొట్టటం మొదలెట్టారు. వెనక్కి వెళ్ళు అన్నారు. ధుని పక్కనుంచి చేయి పెట్టి స్తంభాన్ని కొడుతూ జ్వాలకేసి చూస్తూ ఆయన శాంతించు శాంతించు అనసాగారు. దెబ్బదెబ్బకి జ్వాల క్రిందికి దిగుతూ దిగుతూ క్రమేపీ మందగించింది. ధుని శాంతించింది. అందరి భయము అణిగిపోయింది. మహానుభావుల్లో శ్రేష్ఠులైన సాయి పరమేశ్వరుడి అవతారమే. కాంతి జలపాతాలు చిందించే ఆయన చరణాలపై మస్తకం పెడితే దానిపై ఆయన కరుణతో తమ వరదహస్తాన్ని పెడతారు. శ్రద్ధాభక్తులతో ప్రశాంత చిత్తంతో ఈ అధ్యాయాన్ని నిత్యము పారాయణ చేసిన వారి కష్టాలన్నీ సంపూర్ణంగా కరిగిపోతాయి. నేనింతకన్నా ఏం చెప్పను. అంతఃకరణను శుద్ధం చేసుకుని నియమబద్ధంగా కఠిన పద్ధతిలో ధార్మిక విధులు కృత్యాలు చేయండి. సాయిబాబాని నిండు హృదయంతో భక్తి చేయండి. దాంతో శాశ్వతుడైన పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. మనసులో ఉన్న అసాధారణమైన మీ ఇచ్ఛలు ఈడేరుతాయి. చివరకు మీరు పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడు జీవుడు అనే భేదమే నశించిపోయిన అలాంటి దుర్లభమైన సాయుజ్యముక్తిని ప్రాప్తింపచేసుకుంటారు. ఎన్నటికీ చెదరని, ఎవరికీ లభించని తృప్తి మీ తలుపు తడుతుంది. సరే, పారమార్థిక సుఖాన్ని గురించిన జ్ఞానాన్ని చక్కగా తెలుసుకుని అనుభవించాలనే కోరిక ఉన్న భక్తులు ఈ అధ్యాయాన్ని మళ్లీ మళ్లీ చదవటం పట్ల ఉత్సాహాన్ని ప్రీతిని పెట్టుకోవాలి. దీనిలోని కథలు చదివితే చిత్తవృత్తి శుద్ధమవుతుంది. పరమార్థాన్ని ప్రాప్తింపచేసుకోవాలని ప్రవృత్తికి ఉబలాటం కలుగుతుంది. అప్రియమైన అశుభ విషయాలు పూర్తిగా నశించి ప్రియము పావనము అయిన విషయాలు ప్రాప్తిస్తాయి. బాబా గురించిన అనుభవాలను పొంది చూడండి. హేమాడుపంతు సాయికి శరణు వచ్చాడు. తరువాతి అధ్యాయం అత్యంత పవిత్రమైనది. అందులో గురుశిష్యుల అనుబంధంలోని గొప్పదనాన్ని గురించి చెప్పటం జరిగింది. గురూపదేశాన్ని తీసుకున్న ముళే అన్న పేరుగల శిష్యునికి ఘోలప్ అనే పేరుగల అతని గురుదర్శనం ఎలా అయిందో చెప్పబడింది. శిష్యునికి ఎలాంటి సందర్భం వచ్చినా వాళ్లు తమ గురుదేవులను వదలకూడదు అనే తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవంలో చూపించారు సాయిబాబా. భక్తులకి వారి గురువు పట్ల ఉన్న దృఢభక్తిని ఆయన మరింతగా పెంచేవారు. సాయిబాబా చరణాల వద్దకు వచ్చిన ప్రతి భక్తునికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వినూత్నము అద్భుతము అయిన రూపాల్లో దర్శనమిచ్చి వారికి తమ ఆరాధ్య దైవం లేదా గురువుల పట్ల ఉండే భక్తిని సాయి స్థిరపరిచారు. సర్వులకీ శుభమస్తు. ఆ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరణ కలిగించబడిన భక్త హేమాడుపంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని సాయి మహిమావర్ణన అనే పేరుగల 11వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 11వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ 11వ అధ్యాయం గొప్ప మహత్వపూర్వకమైనది. హేమాడ్పంత్ ఈ అధ్యాయాన్ని పఠించటమంటే యజుర్వేదంలోని ప్రసిద్ధమైన రుద్రాధ్యాయాన్ని 11 సార్లు పఠించటమే అన్నారు. శ్రీధరస్వామి రచించిన శ్రీ శివలీలామృతంలోని 11వ అధ్యాయం శ్రేష్టమైనదని చెప్పారు. సమస్త భావాలతోనూ నిశ్చయపూర్వకంగా శివలీలామృతాన్ని అఖండంగా చదవండి. అది వెంటనే కాకపోతే ఈ అధ్యాయమైనా చదవాలి. శ్రీమద్భగవద్గీతలోని 11వ అధ్యాయం ప్రసిద్ధమైనది. అందులో అర్జునునికి భగవంతుని విశ్వరూప దర్శనం కలుగుతుంది. అప్పుడతను శ్రీకృష్ణుని భగవత్స్వరూపాన్ని గుర్తుపట్టి ఆయనకి పదే పదే నమస్కరించి అంటాడు, త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానం, వేత్తాసి వేద్యంచ పరంచ ధావు త్వయాతతం విశ్వమనంతరూప. మీరే ఆదిదేవులు, పురాణపురుషులు, విశ్వానికి ఆధారులు, జ్ఞాత జ్ఞేయము పరంధామము మీరే. ఓ అనంతరూప, మీరే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. నమః పురస్తాదధ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. హే సర్వాత్మక, మీకు ఎదుటివైపు వెనకవైపు అన్ని వైపులా నమస్కారం. మీ పరాక్రమం అపారం, శక్తి అనంతం. మీరు సర్వత్రా వ్యాపించి ఉండటం వల్ల ఈ సర్వము మీరే. శ్రీ సాయి సచ్చరిత 11వ అధ్యాయం చదివిన మీదట మనకు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు బాబా మాటలను గౌరవిస్తారు. ఈ సాయి సత్పురుషుడు ఈశ్వరుడి మరో అవతారం అన్న అనుభవం కలుగుతుంది. అందుకే హేమాడ్పంత్ అంటారు, కొందరియన్ని భగవద్భక్తులంటారు, కొందరేమో మహాభాగవతోత్తములంటారు. కాని మాకు మాత్రం ఈయన సాక్షాత్తు భగవంతుడే ఇలా అవతరించారనిపిస్తుంది. ఈ అధ్యాయంలో సగుణ నిర్గుణ భక్తి గురించి స్పష్టంగా చెప్పబడింది. సగుణ రూపాన్ని ధ్యానించనంత వరకు భక్తిభావం ప్రకటం కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలుగకపోతే మనసనే మొగ్గ విప్పారదు. అది వికసించకపోతే అప్పుడు నాసికకు పరిమళం సోకదు. అంతేకాదు మకరందమూ ఉండదు, భ్రమరాలతో అనుబంధమూ ఉండదు, అక్కడవి ఓ క్షణంసేపైనా ఉండవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం, వీటిల్లో భేదమనేది ఉండదు. సాకారము నిరాకారము ఒకటే. నెయ్యి కరిగినా పేరుకొన్నా దాన్ని నెయ్యి అనే అంటాము. సగుణ నిర్గుణాలు సమరసతతో విశ్వరూపంగా ఒక్కటిగా నిండిపోయి ఉన్నాయి. కళ్ళారా దేన్ని చూడగలము, ఏ పాదాలపై శిరస్సును పెట్టగలము, ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో అక్కడ ప్రీతి కలుగుతుంది. ఎవరి సాంగత్యంతో ప్రేమించటం సాధ్యమవుతుందో, ఎవరిని గంధాక్షతలతో పూజించగలమో, దానికోసం ఆకృతి అనేది అవసరం. నిర్గుణం కంటే సగుణాన్ని అవగాహన చేసుకోవటం అత్యంత సులభం. సగుణ రూపంపై ప్రేమ దృఢతరమైతే నిర్గుణ రూపం తనంత తనే అవగాహనకు అందుతుంది. అలాగే సత్పురుషుల మహాత్యం ఉంటుంది. సాగరంతో సమాగమానికి వెళ్లే గంగ దారిలో దాహంతో తప్పించేవారిని శాంతింపచేస్తుంది. తీరాన ఉన్న తరువులకి నీరందిస్తుంది. అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే ఉంటుంది సత్పురుషుల అవతార స్థితి కూడా. వారు ప్రకటమవుతారు, పోతారు. అయినప్పటికీ వారి ఆచరణ రీతి జగత్తుని పావనం చేస్తుంది. అంతేకాదు బాబా బ్రహ్మస్వరూప వర్ణన మాత్రం ఎంతందంగా ఉంది. సగుణ రూపాల్లో ఎవరు సగుణులో, నిర్గుణ రూపాల్లో ఎవరు నిర్గుణులో, గుణవంతుల్లో ఎవరు ఉత్తమ గుణవంతులో, సమస్త సద్గుణవంతుల్లో ఎవరు అత్యంత శ్రేష్ఠ గుణవంతులైన సద్గుణ జనులకు రాజు. ఇచ్చలనన్నిటినీ పూర్ణం చేసుకోవటంలో ఎవరు కృతకృత్యులో, తమ శ్రమతో ఫలాన్ని పొంది సంతృప్తిగా ఉండేవారు, ఎవరు యాదృచ్ఛికంగా లభించిన వాటితో తృప్తి చెందేవారు, ఎవరు నిరంతరం ఆత్మలో లీనమై ఉండేవారు, ఎవరు సుఖదుఃఖాలకతీతులు, ఆత్మానందానికి ఎవరు వైభవము, అలాంటి వారి మహత్తుని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆయన్ని వర్ణించటం ఏ రకంగా చూసినా అసాధ్యం. జ్ఞానంతో గుర్తుపట్టగలిగే అనిర్వచనీయమైన ఆ శక్తి ఈ భూమిపై దృష్టికి గోచరంగా సచ్చిదానందమూర్తిగా, సత్యము జ్ఞానము ఆనందాల సుఖమూర్తిగా అవతరించింది. ఎవరి అంతఃకరణ బ్రహ్మతో ఐక్యరూపం చెందిందో ఆ రూపం ఇదే. ఎవరికి ప్రపంచం నుంచి నివృత్తి కలిగిందో, ఎవరికి సంసార బంధనాలనే వ్యవహారాల నుంచి ముక్తి లభించిందో, అలాంటి బ్రహ్మ ఆత్మల ఐక్య అనుభవం అనే స్థితికి చెందిన శుద్ధ ఆనందమూర్తి ఇదే. ఆనందో బ్రహ్మేతి అనే శృతిని శ్రోతలు నిత్యమూ వింటుంటారు, పుస్తకాల్లో గ్రంథాల్లో చదువుతారు. అది షిరిడీలోని భావిక భక్తులకి ప్రత్యక్షంగా అనుభవంలోకొచ్చింది. డాక్టర్ పండిత్ యొక్క త్రిపుండ్రాల కథలో అతనికి బాబా భోళాశంకరుడిగా ఉన్నట్లు దర్శనం కలిగింది. భక్తుల అనన్య భక్తి ముందు ఆయన ఉపాయం పనిచెయ్యదు. భక్తులు దేనికోసం పట్టుపట్టినా ఆయన కోపించక దాన్ని నెరవేర్చేవారు. నేనో గొప్ప పవిత్ర బ్రాహ్మణుణ్ణి, అతను జాతిలో అపవిత్రుడైన ముస్లిం, ఆయన్నెలా పూజించను అని అతని మనసులో సందేహించలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు, అక్కడ నా ఉపాయం పనిచేయలేదు, వద్దని వారించలేకపోయాను. అతను నన్ను స్వాధీనం చేసుకున్నాడు. అలాగే సిద్దిక్ ఫాల్కే కథలో కూడా బాబా శంకరునిలాగా రౌద్రరూపంతో కనిపించారు. అయితే అది నిజం కాదు. భక్తుల యోగ్యతను చూసి వాళ్లమీద కృప అనే వర్షం కురిపించేవారు. ఒకవేళ క్రోధంతో గజగజ ఉణికినా, కళ్ళు గిరగిరా త్రిప్పినా, కన్నతల్లికి కడుపు చించుకొని పుట్టిన బిడ్డపై ఉన్నట్లు ఆయన కడుపులో కరుణాశ్రవంతి కరిగి వరదలై పారుతుంది. క్షణంలో నిజస్వభావంలోకి వచ్చి ఆ తరువాత భక్తులను కేకేసి పిలిచి, నా మనసులో ఎవరిమీదనైనా కోపించటానికి స్థానం ఉండదు అని అనేవారు. తల్లి తన తనయులని ఎప్పుడైనా తరుముతుందా? సముద్రం నదులని వెనక్కి తిప్పి పంపుతుందా? అలా జరిగినప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను, మీకు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితమైపోయాను. నేను వారి వద్దే నిలబడి ఉన్నాను. ప్రేమ కోసం నేను ఆకలిగొని ఉన్నాను. భక్తులు పిలిస్తే పలుకుతాను. నిజంగా సాయిబాబా ప్రత్యక్షంగా శివశంకరులే. హేమాడ్పంత్ ఈ అధ్యాయాన్ని శంకరుడికి ఎంతో ఇష్టమైన రుద్రాధ్యాయం అని ఊరికే అనలేదు. తరువాత 28వ అధ్యాయం మధ్యలో గుజరాతీ బ్రాహ్మణుడు మేఘుడు సాయిని సాక్షాత్తు శంకరుడిగా భావిస్తాడు. శంకరా శంకరా అంటూ నోటితో గట్టిగా ఉచ్చరిస్తాడు. ఇతర దేవతలను అంగీకరించడు అని ఊరికే అనలేదు. అలా సర్వశక్తిమంతుడు భక్తవత్సలుడైన దైవం షిరిడీవాసులకు లభించటమనేది నిజంగా ఎంతటి అదృష్టం. ఆయనకి కోళ్ళు మేకలు అవసరం లేదు. ఆయనకి డబ్బు అవసరం లేదు. ఆయన కేవలం భావభక్తికై అలమటిస్తారు, సంకటాలను నశింపచేస్తారు. హేమాడ్పంత్ ఈ అధ్యాయ పఠన వల్ల కలిగే ఫలశ్రుతి గురించి చెప్పారు. ఆ విషయంలో సందేహం పెట్టుకోనవసరం లేదు. శ్రద్ధాభక్తులతో ఈ అధ్యాయాన్ని నిత్యము ప్రశాంత చిత్తంతో పారాయణం చేస్తే ఆపదలు అయిపు లేకుండా పారిపోతాయి. అంతఃకరణను శుద్ధం చేసుకుని నియమనిష్టలతో ధార్మిక కృత్యాలను చేస్తూ సాయి పట్ల భక్తిని కలిగి ఉంటే శాశ్వత పరమాత్మ ప్రాప్తిస్తాడు. ఇంతకన్నా నేనేం చెప్పను. మనసులో ఉన్న అసాధారణ కోర్కెలు కూడా సిద్ధిస్తాయి. పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడికి జీవుడికి భేదం నశించిపోయే అలాంటి దుర్లభమైన ముక్తిస్థానం ప్రాప్తిస్తుంది. ఎప్పటికీ భంగం కాని తృప్తి లభిస్తుంది.